జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయ. ప్రణమ్యా శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేత్ నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ఐం వద వద వాగ్వాదినీ స్వాహా. ఓం హ్రీం గురు రూపే మాం గృహ్ణ గృహ్ణ. ఐం వద వద వాగ్వాదినీ స్వాహా. మనం వర్తమానంలో చెప్పుకుంటున్నటువంటి ఉత్పత్తి ప్రకరణంలో లీలా ఉపాఖ్యానంలో ఉన్నాం కదండి. ఇక్కడ గురువు సరస్వతీదేవి, అందుకని గురు రూపువై మమ్మల్ని కాపాడమ్మా. గౌరీ గుణవతి గోప్యా గంధర్వ నగర ప్రియా గుణమాత గుణాంతస్త గురు రూపా గురు ప్రియా గిరి విద్యా గాన సుష్టా గాయక ప్రియకారిణి గాయత్రి గిరీశారాధ్యా గీర్ గిరీశ ప్రియంకరీ గిరిజ్ఞా జ్ఞాన విద్యాచ గిరి రూపా గిరీశ్వరి గీర్మాత గణ సంస్తుత్యా గణనీయ గుణాన్విత గూఢ రూపా గుహా గోప్యా గోరూపా గౌర్గుణాత్మిక గుర్వీ గుర్వంబికా గుహ్యా గేయజ గ్రహణాశిని గృహిణి గృహదోషఘ్ని నవఘ్ని గురువత్సల గృహాత్మికా గృహారాధ్యా గ్రహబాధా వినాశిని గంగా గిరిసుత గమ్యా గజయానా గుహస్థుత గరుడాసన సంసేవ్య గోమతి గుణశాలిని. ఓం ఐం నమశారదే శ్రీ శుద్ధే నమశారదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా. హే శారదాదేవి, మా హృదయాల్లో ప్రవేశించి మా వాక్కును పరిశుద్ధం చెయ్యమ్మా అని మనం స్తోత్రం చేస్తూ ప్రియా దివ్య ఆనంద స్వరూప్ తారా, లీలాదేవి అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మా దయచేసి ప్రత్యక్షంగా అమ్మా, నాకు చాలా డౌట్లు వస్తున్నాయి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. లీలాదేవి అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవి పరమేశ్వరి దయచేసి నాకు అనేక అనుమానాలు వస్తున్నాయి కాబట్టి వేం చేయవమ్మా అని ఆహ్వానించింది. ఎప్పుడైతే అమ్మవారి గురించి చింతించిందో అప్పుడు సరస్వతీదేవి కుమారీ రూపాన్ని ధరించి వేంచేసింది. లీలాదేవి మహాశక్తి స్వరూపిణైనటువంటి సరస్వతీదేవికి ఆహ్వానం సమర్పించి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి కింద తాను కూర్చుని ఇక ఇట్లా ప్రశ్నించడం ప్రారంభించింది. భద్రాసనగతాం దేవీ ఉపవిశ్య పురోగత పరమార్థ మహాశక్తి లీలా భువిస్థిత. కింద కూర్చున్నట్టు శిష్యురాలైనటువంటి లీలాదేవి, అమ్మవారేమో భద్రమైనటువంటి చక్కటి ఆసనం మీద కూర్చుంది, భద్రాసనం మీద కూర్చుంది. ఇప్పుడు లీలాదేవి అడగడం ప్రారంభించింది, అమ్మా జగజ్జనని ఈ సృష్టికి ఒకనక మర్యాదను తనక సీక్వెన్స్ ని సృష్టించిన జగన్మాతవు కదా. ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ మెనీ డౌట్స్, చాలా డౌట్స్ వస్తున్నాయమ్మా. ఇప్పుడు ఈ జగత్తు చూస్తున్నావు కదమ్మా, అస్యాదర్శో జగన్నాం ఖాద వ్యధిక నిర్మల. ఈ జగత్తు అత్యంత నిర్మలమైంది. అయితే ఈ జగత్తు ఎంత దీర్ఘం అంటే సుదీర్ఘంగా ఎన్నో నక్షత్రాలున్నాయి, నక్షత్ర మండలాలున్నాయి, పాల పుంతలున్నాయి, అనేక సూర్యగోళాలు నక్షత్రాల రూపంలో ఉంటూ వాటికి గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, కోటి యోజనాల విస్తీర్ణం కూడా ఈ జగత్ దృష్ట్యా చూస్తే ఒక ఇసుక సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుక ప్రదేశంలో గల ఒక రేణు అంత కూడా ఫిలప్ కాదమ్మా. అంత సుదీర్ఘ జగత్ ఇది. ఇటువంటి ఈ జగత్తుని శాస్త్రాలు జ్యోతిర్మయము, జ్యోతిర్ఘనము, మృదు శీతలం, ప్రశాంత స్వరూపం అని ఈ జగత్తుని మహనీయులు కవులు వర్ణిస్తూ ఉంటారు. ఈ జగత్తే అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ జగత్తులోని అంతర్విషయాలే కదా. అటువంటి ఈ జగత్తుని ప్రకాశింపజేసేది ఏది లేదేమో. ఈ జగత్తు ఆవరణ రహితం. ఇది మరొక దాని చేత ఏది ఆవరించబడలేదు. ఈ జగత్తులో దిక్కులు, కాలము, ఆకాశము, డైమెన్షన్స్, టైం ఫ్యాక్టర్ అండ్ స్పేస్ ఫ్యాక్టర్ ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇందులో నియతి అనేది ఒకటి ప్రవర్తిస్తోంది. పుణ్యం చేసుకున్న వాళ్ళకి సుఖము, పాపం చేసుకున్న వాళ్ళకి దుఃఖము. ఈ విధంగా సంపదలు, ఆపదలు, వ్యవహారాలు, లోకాలు, ఆ లోకాల్లో బంధాలు, మోక్షాలు ఇవన్నీ గొప్ప నీతి, ఇక్కడ గొప్ప సీక్వెన్స్, డెస్టినీ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఇదంతా అత్యంత డిసిప్లిన్డ్ గా కంట్రోల్ చేయబడుతున్నది. ఇలా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, పగలు, రాత్రి, భూమి, వ్యవహారం, ఋతుపవనాలు, ఈ విధంగా ఇదంతా ఒకనొక మహత్తర నియమం చేత నియమాన్ని అనుసరించి నడుస్తోంది. అటువంటి ఈ జగత్తు, దీనిలో వస్తువులు ఉద్భవిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి, లీనమైపోతున్నాయి. శరీరాలు ఉద్భవిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి, లీనమైపోతున్నాయి. ఇక ఈ జగత్తుకి ఆవల చిదాకాశం ఉందమ్మా. ఇప్పుడు నేను నా భర్త అయినటువంటి పద్ములు ఆ చిదాకాశం, ఈ జగత్తుకి ఆవల ఉన్నటువంటి చిదాకాశంలో ఒకనొక స్థానంలో నా భర్తని చూడటం జరిగిందమ్మా. ఈ కనబడేదంతా భూతాకాశ జగత్తు, పంచభూతాలతో తయారైంది. ఇది కాక దీనిని ఆక్రమించుకుని దీనికి అతీతంగా చిదాకాశంలో ఒకనొక జగత్తు, ఆ జగత్తులో ఒకనొక చోట నా భర్త ఇక్కడ మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళటం, నేను వెళ్లి ఆ చిరాకాశ స్థానంలో నా భర్త ఉన్నటువంటి ఒక గృహం, ఒక అంతఃపురం దర్శించాను, దర్శించడం ఇదంతా జరిగిందమ్మా. నేను ఇప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి స్థూలదేహ భావాన్ని త్యజించాను. త్యజించి ఆలోచన ఆలోచన, థాట్ అండ్ థాట్ మధ్యలో కలిగినటువంటి భావాతీత స్వరూపాన్ని ఆశ్రయించి, భావాతీత స్వరూపాన్ని ధారణ చేసి, చిదాత్మ స్వరూపాన్ని ఆశ్రయించి, ఆ చిదాకాశంలో ఒకనొక మండపంలో నా భర్త ఒకనొక సింహాసనంపై అధిష్ఠుడై ఆయా రాజయ్యి ఆయా రాజకార్యాలు నిర్వర్తించడం చూశారమ్మా. ఇప్పుడు నా అనుమానం విను. ఇక్కడ భౌతికంగా ఈ జగత్తు, ఈ జగత్తులో నువ్వు నాకు ఎదురుకుండా కనిపిస్తున్నావు, కుమారీ స్వరూపుడివై. నాకు ఈ అంతఃపురం కనిపిస్తోంది, నా భర్త దేహం, విగత ప్రాణంతో కూడినటువంటి నా భర్త దేహం అక్కడ ఎదురుకుండా ఉన్నది. ఇక్కడ సేవకులు ఉన్నారు, ఇక్కడ రాజ్యం ఉన్నది, అంతఃపురం ఉన్నది, సభ ఉన్నది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందే నేను కేవల చిత్త స్వరూపాన్ని ఆశ్రయించి నా భర్త ఉన్నటువంటి సృష్టిలో ప్రవేశించి నా భర్త ఏలుతున్నటువంటి రాజ్యంలో రాజ్యం ఆ రాజ్యంలో సభ ఆ సభలో నా భర్త వేయించేసి ఉండటం అనేక ఆజ్ఞలు రాజుగా సైనికులకు ఇస్తూ ఉండటం సంప్రదిస్తూ ఉండటం ఇప్పుడే చూసి వచ్చానమ్మా. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే నా ఎదురుకుండా నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యము లేక జగత్తు కృత్రిమమా లేక నేను ఏదైతే నా మరణించినటువంటి నా భర్త తాను అనుభవిస్తున్నటువంటి ఏ జగత్తునైతే చూచి వచ్చానో చిరాకాశంలో అది కృత్రిమమా ఇది అకృత్రిమమా అదే అకృత్రిమమా వీటిల్లో ఒరిజినల్ ఏంటి ఆర్టిఫిషియల్ ఏంటి వాట్ ఈజ్ ఒరిజినల్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ అనే అనుమానం వచ్చిందమ్మా ఈ విషయం చెప్పమ్మా. అప్పుడు సరస్వతీదేవి చిరునవ్వు నవ్వుతూ బిడ్డ సరే ఏది కృత్రిమమో ఏది అకృత్రిమమో తర్వాత మనం చెప్పుకుందాం ఇప్పుడు మొట్టమొదటి నువ్వే ముందు చెప్పు ఏమిటంటే నీకు ఏది కృత్రిమంగా ఉన్నది ఏది అకృత్రిమంగా ఉన్నది వాట్ ఈజ్ అపీరింగ్ టు బి ఫర్ యూ యాజ్ ఒరిజినల్ అండ్ వాట్ ఈజ్ అపీరింగ్ టు బి యాజ్ ఆర్టిఫిషియల్ ఇక్కడ నువ్వు చూస్తున్న జగత్తు ఒరిజినల్ గాను నీ భర్త చిరాకాశంలో ఆస్వాదిస్తున్నటువంటి జగత్తు నువ్వు ప్రవేశించి చూడటం జరిగింది కదా ఆ చిరాకాశ మండప అంతరంలో ఉన్నటువంటి నీ భర్త ఏం చేసి ఉన్నటువంటి జగత్తు అది ఆర్టిఫిషియల్ నీ ఉద్దేశంలో ఏది ఒరిజినలో ఏది ఆర్టిఫిషియల్ నీకు అనిపించినంత వరకు ముందు చెప్పమ్మా ఆ తర్వాత ఐ విల్ బిఫోర్ యూ ఈ దిస్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ ఒరిజినల్ ఈ దట్ విచ్ యూ హ్యావ్ సీన్ విత్ ఇన్ చిరాకాశం ఈజ్ ఒరిజినల్ లేక ఇది ఆర్టిఫిషియలా అది ఆర్టిఫిషియలా నీవేమనుకుంటున్నావు వాట్ ఈజ్ దట్ యు ఆర్ థింకింగ్ అది చెప్పమ్మా అప్పుడు లీలాదేవి చెప్తోంది యథాహం ఇహ తిష్టామి త్వంచ దేవి స్థితాంబికే అసావ కృత్రిమ సర్గ ఇది దేవేశి వేద్మ్యహం. నాకు ఎలా అనిపిస్తోందంటే చెప్తున్నాను సరస్వతి జగన్మాత అని లీలాదేవి చెప్పడం ప్రారంభిస్తోంది. అమ్మా జగన్మాత జగజ్జనని లోకమాత వాక్స్వరూపిణి వాగ్దేవత నాకు ఏమనిపిస్తుందో చూడు. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను ఈ రాజ్యం చూస్తున్నాను ఈ అంతఃపురం చూస్తున్నాను ఈ అంతఃపురంలో అనేక సంవత్సరాలుగా ఉన్నాను నా భర్తతో కూడి ఆయన జీవించి ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ యొక్క బెడ్రూమ్ లో వారు విగత జీవులే వారి దేహం అక్కడ ఉన్నది. నాకు ఇక్కడి ఈ జగత్ కనిపిస్తున్న నీతో సహా కనిపిస్తున్న ఈ జగత్తు అకృత్రిమం అని అనిపిస్తుంది. ఇక చనిపోయిన నా భర్త ఏ జగత్తు అయితే అనుభవిస్తున్నాడో అది ఆర్టిఫిషియల్ కృత్రిమం అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఒరిజినల్ దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ అని అనిపిస్తుంది. నాకేమనిపించిందో చెప్పానమ్మా సత్యం ఏమిటి నువ్వు చెప్పమ్మా. చూడండి ఇక్కడ గొప్ప పరమ సత్యాన్ని శ్రోతలందరూ గమనించాలి. ఒక గొప్ప శాస్త్రీయ వివరణ. ఒకడు చనిపోతే ఏమవుతుంది ఏమవుతుందండి అతనికి మనకి ఉన్న సంబంధం శారీరకం కాబట్టి వీ హ్యావ్ మిస్డ్ హిమ్ అనుకుంటున్నాం. కొంతమంది అతని దేహాన్ని ఎదురుకుండా పెట్టుకుని కాసేపు దుఃఖిస్తున్నారు. ఎంతసేపు దుఃఖించినా అతను లేవటల్లా సరే ఎదురు ఈ శరీరం కుళ్ళిపోతుంది కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఆ శరీరాన్ని ఖననం చేయటమో లేక కాల్చడమో చూస్తూ ఉన్నాం. ఇంతట్లో ఈ స్టోరీ ఈజ్ ఓవర్ ఈజ్ ఎ రిమెంబరెన్స్ వీ హ్యావ్ నో మోర్ మ్యూచువల్ రిలేషన్షిప్ ఇంతటితో అయిపోయింది. ఆ తర్వాత ఆ బంధువు భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా లేక కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ చనిపోయిన ఆయన యొక్క జ్ఞాపకాలు చెప్పుకుంటూ ఇంకా క్రమంగా లౌకిక జీవితాల్లోనూ ఇంకా రొటీన్ మళ్ళా జీవిస్తూ ఉన్నాడు ఆ బంధువు దృష్టిలో హీ హాజ్ కంప్లీట్లీ మిస్డ్ ద పర్సనాలిటీ హూ హ్యాస్ డైడ్. అయితే ఇక్కడ మనకు చెప్పినటువంటి చమత్కారాన్ని బట్టి పద్ముడి అనుభవం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి ఏం చెప్తున్నారు ఆ మరణించిన వాడు బంధువుల దృష్టిలో డిసప్పియర్డ్, అతనితో డిస్కనెక్టెడ్ అయినప్పటికీ ఆ మరణించిన వాడికి మాత్రం లోకానుభవములు, సంబంధములు, దృశ్యము, ఈ వ్యవహారం అంతా కొనసాగుతూనే ఉంది, కాని డిస్కనెక్ట్ అవ్వాల. సో ఇట్ హ్యాస్ నాట్ వానిష్డ్. వర్తమానంలో ఏ అనుభవం పొందుతున్నామో అటువంటి రూపమే అయినటువంటి, అటువంటిదే అయినటువంటి మరొక దృశ్య అనుభవం ఆ మరణించిన వాడికి కొనసాగుతూనే ఉంది. పద్ముడు చూసాం కదా, పద్ముడు చిరాకాశంలో ఒకనొక చోట ఒకనొక రాజ్యంలో సభలో రాజుగా ఉండి అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇస్తూ ఉండటం మనం గమనించాం కదా. అలాగే మరణించిన వాడు హీ కంటిన్యూయింగ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్సెస్. మన దృష్టిలో మనకు సంబంధించి మరణించిన మన బంధువు యొక్క మన అతని ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ జీవించి ఉన్నప్పుడు టాలీ అవుతోంది. అతను మరణించినప్పుడు అతని ఎక్స్పీరియన్స్ తో మన ఎక్స్పీరియన్స్ డిస్కనెక్ట్ అవుతోంది. కానీ ఆ మరణించిన వాడి యొక్క ఎక్స్పీరియన్షియల్ జోన్ చిత్తాకాశం కొనసాగుతూనే ఉంది. అతను అనుభవాలు దేనితో ఈ లోక అనుభవాలన్నీ పొందబడుతున్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని చిత్తము అన్నారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది అని పద్ముడి విషయంలో మనం చూసాం. ఇది శ్రోతలు ఇంట్లో పెట్టుకుని గుర్తుంచుకోమని నా మనవి. ముందు ముందు దీని గురించి కొంచెం చర్చ జరగబోతోంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లీల అమ్మా, ఇప్పుడు ఎదురుకుండా నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, ఈ అంతఃపురంలో ఉన్నాం, ఇది అకృత్రిమం, ఇది ఒరిజినల్ జగత్తు అని నేను అనుకుంటున్నాను. ఇక చనిపోయినటువంటి నా భర్త ఏ దృశ్యాన్ని అనుభవిస్తున్నాడో అది స్వప్నంలాగా కృత్రిమం, ఆర్టిఫిషియల్ అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి కళ వచ్చింది, కళలో భవనం కనిపించింది, మళ్ళా బ్యాక్ టు మెడుకో వచ్చింది, మెడుకో వచ్చినది ఒరిజినల్ గా అనిపిస్తుంది, కళలో వచ్చినది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. మెడుకో వచ్చిన తర్వాత రాత్రి ఏమైంది, ఓ బిల్డింగ్ చూశానండి, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో గోడ పడిందండి, కార్పెంటర్ మేస్త్రికి కబురం పిచ్చానండి, ఆ గోడ కట్టించాలనుకున్నానండి, ఈరోజు మేస్త్రి రాలేదు, గాబరాగా ఉంది, ఈరోజు మెడుకు వచ్చినాను. ఇప్పుడు రాత్రి స్వప్నంలో చూసిన ఆ గృహ నిర్మాణం, హౌస్ రిపేరింగ్ యాక్టివ్ వ్యవస్థ యాక్టివిటీ అంతా జగత్తులో ఎందుకు చేసేవయ్యారంటే అదంతా ఆర్టిఫిషియల్ అండి, జస్ట్ ఊరికి అనుభవానికి వచ్చింది, అది సత్యం కాదు అంటాడు. మరి వర్తమానంలో జాగృతి మాత్రం సత్యం అంటాడు. అదే పని మన నీళ్ళ కూడా చేస్తుంది. ఏమని ఈ నాకు ఎదురుకుండా కనిపిస్తూ నువ్వు నేను ఎదురుకుండా మాట్లాడుకుంటూ ఈ అంతఃపురం, ఇక్కడి సేవకులు, ఇక్కడి రాజ్యము, ఇక్కడి రాజ్యసభ, ఇవన్నీ ఏమో అకృత్రిమ జగత్ అనుకుంటున్నాను నేను, అకృత్రిమ దృశ్యం. ఇక నా భర్త చనిపోయిన తర్వాత చిరాకాశంలో ఏది అనుభవిస్తున్నట్టుగా నేను వెళ్లి చూడటం జరిగిందో అది కృత్రిమమైంది, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్, జస్ట్ లైక్ ఎ డ్రీమ్ అని నేను అనుకుంటున్నానమ్మా, ఇప్పుడు చెప్పమ్మా. అప్పుడు సరస్వతీదేవి, సరే ఇది అకృత్రిమం, అది కృత్రిమం అంటావు కదా, ఇది అకృత్రిమం అని అనుకుందాం. మరణించిన తర్వాత నీ భర్త పద్ముడు చూస్తున్నది కృత్రిమం, ఆర్టిఫిషియల్, లైక్ ఎ డ్రీమ్ అని అనుకుందాం. ఇప్పుడు చెప్పు, నీవు ఇక్కడి నుంచి కదా వెళ్లి అక్కడ అది చూచావు, అంటే అకృత్రిమంలోంచి అకృత్రిమమే వస్తుంది. కృత్రిమం ఎందుకు వస్తుంది, నువ్వు ఒరిజినల్ స్టేట్ నుంచి వెళ్లి చూసొచ్చావు కాబట్టి అక్కడ చూసింది కూడా ఒరిజినల్ అయి ఉంటావు. అంతేగాని ఇక్కడ ఒరిజినల్ స్టేట్ అండి, అక్కడికి వెళ్ళి ఆర్టిఫిషియల్ చూశానండి అనేది ఎలా కుదురుతుంది, అక్కడ కృత్రిమమైంది చూశాను అనేది కుదరదు కదా, అకృత్రిమంలోంచి అకృత్రిమమే వస్తుంది కదా. కార్యకారణ న్యాయాన్ని అనుసరించి కారణం ఎటువంటిదో కార్యము అటువంటిదే అయి ఉంటుంది కదా. అందుచేత కారణం ఈ జగత్ అయి ఉంటే, ఈ అకృత్రిమ జగత్ అయి ఉంటే, కార్యమైనటువంటి నీ భర్త నువ్వు వెళ్లి నీ భర్త చూస్తున్న అనుభవిస్తున్న జగత్తును నువ్వు చూడటం కూడా అది కూడా అది కార్యము కాబట్టి, కారణంలోంచి కార్యం వస్తే అది కారణ స్వభావమే కలిగి ఉంటుంది కనుక ఇది కృత్రిమం కాబట్టి, ఇది అకృత్రిమం అయితే అది కూడా అకృత్రిమమే కదమ్మా. అప్పుడు లీలాదేవి, అమ్మా నువ్వు ఏదో ఒక సిద్ధాంతం చెప్పావు, ఏంటి కారణం నుంచి ఒక కార్యం వస్తే అది కారణానికి వేరుగా ఉండదు అని, కానీ కారణం కంటే వేరుగా కార్యం లేదు అని అంటున్నావు కదా, అలా కారణం కంటే కార్యం వేరుగా ఉంటుంది అనే దానికి కొన్ని దృష్టాంతాలు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు మట్టిలో నీరు నిలవదు, అదే మట్టితో ఒక కుండ తయారు చేసాం అనుకో, ఆ కుండలో నీళ్లు నీళ్లు నిలుస్తుంది. మట్టిలోంచే కుండ వచ్చినప్పటికీ మట్టిలో నీటిని తన ఎందు ఉంచుకునేటువంటి స్వభావం లేదు, తన ఎందు హోల్డ్ చేసి. అదే కొండలో మనం చక్కగా నీళ్లు పెట్టుకొని నీళ్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మట్టియే కొండ అయినప్పటికీ కారణం కంటే కార్యం వేరుగా ఉన్నది అనడానికి ఇది దృష్టాంతం కదమ్మా. అందుచేత ఇది న్యాచురల్ అయినప్పుడు అది కూడా న్యాచురల్ అవ్వాలి అన్నదే ఉంది. ఇది న్యాచురల్ అయ్యి అది ఆర్టిఫిషియల్ అయ్యి ఉండొచ్చు కదా. అప్పుడు సరస్వతీదేవి అంటున్నారు, బిడ్డ నువ్వు చెప్పినట్టుగా మట్టిని ఒక కుమ్మరి తన యొక్క కార్యక్రమంతో కొండగా తయారు చేస్తున్నాడు అంటే సహకారి కారణం హెల్పింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, దాంతో ఏమవుతుంది కొండ తయారవుతుంది. మట్టే కొండగా కనబడుతుంది, అయితే కొండలో నీటిని నిల్వ చేయడం అనే విశేష ధర్మం కనబడుతుంది. ఇప్పటిదాకా ఒప్పుకున్నా, అయితే నీ భర్త పద్ముడు ఇక్కడ ఒక తీరుగా ఉండటం, చిదాకాశంలో ఆయన వేరొక చోట, నువ్వు వెళ్లి చూసినటువంటి జగత్తులో ఆయన వేరుగా ఉండటం అన్న దానికి సహకారి కారణం ఏమున్నది? మట్టి కొండగా కావడానికి కుమ్మరి అనేవాడు సహకారి కారణం అయ్యాడు. ఆయన యొక్క కుమ్మరి సంబంధించిన కార్యక్రమం ఉంటుంది కొండగా తయారవడానికి, అదంతా సహకారి కార్యం ఉన్నది. మరి నీ భర్త ఇక్కడ ఒక రకంగా ఉండటం, చిరాకాశంలో నీవు చూసిన జగత్తులో మరొక రకంగా ఉండటం, అది దానికి సహకారి కారణం ఏంటి? అది హెల్పింగ్ ఫ్యాక్టర్. అసలు నీ భర్త యొక్క సృష్టికి కారణం ఏంటి అని దానికి వద్దాం. అప్పుడు నీ భర్త సహకార కారణం లేదు అనేది చెప్తుంది, అయితే నీ భర్త యొక్క వాస్తవ స్వరూపం ఏంటి అనేది కొంచెం చెప్పి చర్చిద్దాం. ఇక్కడ అసలు నీ భర్త యొక్క సృష్టికి కారణం ఏంటి? హౌ ఈజ్ హీ క్రియేటెడ్? పంచభూతాల తయారైన ఈ దేహం వల్ల పుట్టాడా? నీ భర్త లేక నీవు లేక ఈ సభికులు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఏ జీవుడైనా సరే పాంచభౌతిక దేహమే కాకుండా ఆ దేహాన్ని వెలిగించి ఆపరేట్ చేసేటువంటి అహం నేను అనేది ఉంటుంది కదా ప్రతి వాడిలోను. నీ భర్త పంచభూత స్వరూపుడా కాదు, అహం స్వరూపుడు నేను అనేది ఒక సెపరేట్ సెన్స్ గాని అది పంచభూతాలతో నిర్మించబడింది ఎలా అవుతుంది? పంచభూతాలతో కాళ్ళు చేతులు ఒకేలా శరీరం అంతా తయారై ఉండొచ్చు కాక, అంతేగాని నేను అనేది తయారవుతుంది కదా. అటువంటి నేను స్వరూపుడే గాని నీ భర్త పంచభౌతిక దేహ స్వరూపుడు అదే నీ భర్తే కాదు, ఎవరైనా అహం స్వరూపుడే గాని ఈ దేహ స్వరూప భౌతిక దేహ పాంచభౌతిక దేహ స్వరూప పరిమితుడు కాదు కదా. ఎందుకంటే నేను అనేది ఉండి కదా దేహాన్ని ఉపయోగించేది, దేహం ఉపకరణం, నేను అనేది ఈ దేహాన్ని ఉపయోగించున్నది, యూజర్ ఆఫ్ ద బాడీ. కాబట్టి నేను అనేది పంచభూత నిర్మితం కాదు అనేది తెలుస్తుంది. సరే నీ భర్త పంచ యొక్క దేహానికి సంబంధించిన వాడు కాదు, దేహానికంటే విశిష్టమైన వాడు నేను రూపుడు అహం స్వరూపుడు అని అనుకున్నాం కదా. ఇప్పుడు అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జన్మించాడా? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ జన్మించి మరలా ఇక్కడ ఈ దేహాన్ని ఇక్కడ మరణించి ఇంకోచోటికి వెళ్ళాడా? ఇంకోచోట జన్మించాడా? సో అతను ఇక్కడ ఎక్కడి నుంచో అంతకుముందు ఎక్కడో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ జన్మించిన తర్వాత ఆ దేహం పోయిన తర్వాత మరణించినప్పుడు మరొక చోటికి వెళ్తున్నాడా? అహం ఒక చోటి నుంచి ఇంకో చోటు ప్రయాణం చేస్తుందా? అసలు ఈ భూమండలం అంతా ఎక్కడుంది? ఏ భూమండలంలో సర్వదేహాలు సంచారం చేస్తున్నాయో అదంతా ఎక్కడున్నది? మరి నీ భర్త పద్ముడు దేహానంతరం చూడటానికి వెళ్ళినప్పుడు తాను చూస్తున్న జగత్తు ఎక్కడున్నది? ఈ జగత్ ఎక్కడుంది? ఆ జగత్ ఎక్కడు? వాట్ ఈస్ ది డిస్టెన్స్? ఇక్కడ ఈ జగత్తు అక్కడ ఆ జగత్తు ఉండటానికి సహకారి కారణం ఏంటి? వాట్ ఈస్ ది హెల్పింగ్ ఫ్యాక్టర్? సహకారి కారణం ఏమీ లేదు. సహకార కారణం లేకపోవడం చేత ఒక మాట అనొచ్చు, అదేంటంటే పూర్వపు సృష్టిలకు సంబంధించిన వాసనలే, టెండెన్సీసే వర్తమాన సృష్టికి కారణం. ఒకటికి వర్తమానంలో ఒకనక ఈ సృష్టి ఈ రీతిగా అనుభవం అవుతోంది అంటే దానికి కారణం మనం ఏం చెప్పుకోవచ్చు, పూర్వపు సృష్టిలకు సంబంధించినటువంటి ఆ జీవుని యొక్క స్వభావము, వాసనలు, టెండెన్సీస్ అని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆ మాట అన్నామో, వర్తమాన సృష్టికి సంబంధించిన వాసనలే భవిష్యత్తు సృష్టిలకు కారణం అవుతున్నాయి అని కూడా అనవలసి వస్తుంది కదా, అవునా కదా. అప్పుడు లీలాదేవి అంటున్నారు, అమ్మా దేవి స్మృతి సా దేవి మద్భర్తు తదా స్వారత్వమాగత. నా భర్త అనుభవిస్తున్న సృష్టికి, ఇక్కడ సృష్టికి, ఇక్కడ అనుభవించి ఉన్నటువంటి సృష్టికి కారణం నువ్వు చెప్పిన విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, జ్ఞప్తియే సృష్టికి కారణం, జ్ఞాపకమే సృష్టికి కారణం. కృతజ్ఞముల యొక్క జ్ఞాపకాల వల్ల వర్తమానం నిర్మించబడుతోంది. వర్తమానానికి సంబంధించిన జ్ఞాపకాల నుంచి భవిష్యత్ దృశ్యం అతనికి అనుభూతమవుతోంది. స్మృతి సా దేవి మత్ భర్తు తదా స్వారత్వమాగత స్మృతి తారణం వేద్మి సర్గో అయమిది అయం ఇది నిశ్చయ. ఈ దృశ్యము ప్రార్థించడానికి కారణం ఇతర పూర్వపు నా భర్త యొక్క జ్ఞాపకములే. లేక ప్రతి జీవుడు వర్తమానంలో అనుభవించే దృశ్యం ఏదైతే ఉందో దీనికి బేసిస్ ఇతర పూర్వపు జన్మల యొక్క జ్ఞాపకములే అని నాకు ఇప్పుడు అనిపిస్తోందమ్మా. కాబట్టి సృష్టి కారణం జ్ఞాపకములే, జ్ఞాపకములే వృద్ధి చెంది ఈ విధంగా సృష్టి రూపంగా అనుభూతం అవుతోంది జీవుడికి అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అనలైజ్ చేసిన తర్వాత ఉంటున్నట్టు, లేక మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు అమ్మా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, జగన్మాత ఇతర పూర్వపు జన్మలో సంపాదించుకున్న జ్ఞాన సంస్కారాలు, జ్ఞాన వాసనలు వర్తమాన సృష్టి యొక్క అనుభవానికి కారణమవుతోంది. వర్తమాన జ్ఞాన సంస్కారాలు, జ్ఞాన వాసనలు భవిష్యత్ సృష్టికి కారణమవుతోంది అని నేను అనుకుంటున్నా. నేను ఏమై కరెక్ట్ ఆర్ నాట్ అమ్మా నువ్వే చెప్పాలి. కనుక సృష్టికి కారణం జ్ఞానానికి సంబంధించిన జ్ఞాపకాలు, అనుభూతులు, స్మృతులు అని అని ఇప్పుడు నాకు నువ్వు చెప్పిన విన్న తర్వాత నాకు అనిపిస్తోందమ్మా, అవునా కదా. ఓ అప్పుడు సరస్వతిదేవి అంటుంది, ఆహా బిడ్డ లీలా, అంటే నువ్వు చెప్తున్నది ఏమిటి, సృష్టికి కారణం స్మృతియే, రిమెంబరెన్స్ ఈజ్ ది బేసిస్ ఫర్ ది ఫర్ వాట్ ఈస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఈ వాట్ ఎవర్ క్రియేషన్. సో క్రియేషన్ కారణం, ది బేసిస్ ఫర్ క్రియేషన్ ఈజ్ రిమెంబరెన్స్ ఓన్లీ, రిమెంబరెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓన్లీ అనేటువంటి కంక్లూజన్ నువ్వు చూస్తున్నావమ్మా. నువ్వు చెప్పేదానికి అలా చెప్పుకుంటూ వస్తున్నావు. అనగా నువ్వు చెప్పిన దాన్ని బట్టి జీవుడు ఈజ్ ఈక్వల్ టు అతని యొక్క ఇతర పూర్వపు జ్ఞాపకములే వర్తమానంలో అనుభూతులుగా అవటము, అతని యొక్క జ్ఞాపకములే స్వరూపం జీవుడు స్వరూపంగా కలిగి ఉన్నాడు అనియా. అవునమ్మా. అప్పుడు లీలాదేవి అంటుంది, అవునమ్మా మరి ఇతపూర్వపు జ్ఞాపకాలే వర్తమానపు సంస్కారాలకి, ప్రవర్తనకి, గుణాలకి కారణమై వర్తమానంలో చేసిన కర్మల యొక్క ప్రయోజనంగా అతనికి మళ్ళా జ్ఞాపకాలు, గుణాలు అభ్యాసమై వచ్చే జన్మలో వీటి యొక్క ఎస్సెన్స్ రూపంగా ఔటర్ రిజల్ట్ ప్రదర్శిస్తున్నాడు, అలాగే జగత్తును అనుభవిస్తున్నాడు. కాబట్టి జగత్తు ఈజ్ ఈక్వల్ టు జీవుడు ఈజ్ ఈక్వల్ టు సృష్టికి సంబంధించిన స్మృతులే అని నాకు అనిపిస్తోందమ్మా. అప్పుడు సరస్వతిదేవి ఉంటుంది, ఓహో అట్లాగా. సో ఇది అంతా అనుభవం అవడానికి జ్ఞాపకమే కారణం అనమాట. ఇతర పూర్వపు అనుభవాలకు సంబంధించిన జ్ఞాన సంస్కారాలు, జ్ఞాన వాసనలే కారణం, లేక జ్ఞాపకమే కారణం, వాట్ ఎవర్ రిమెంబర్డ్, అవునా. అయితే జ్ఞాపకం అన్నదాన్ని తీసుకుందాం, అంటే రిమెంబరెన్స్. జ్ఞాపకానికి ముందు ఇంకేదైనా ఉందా, లీలాదేవి కాసేపు ఆలోచించింది, అమ్మా జ్ఞాపకానికి ముందు ఏముంటుందమ్మా, రిమంబరెన్స్కి ముందు ఏముంటుంది, ఏముండదేమో కదా. పక్కపక్క నవి సరస్వతీదేవి, బిడ్డా జ్ఞాపకానికి ముందు ఆ జ్ఞాపకము అనే అనుభవం ఎవరిదో అతను ఉండాలి కదా. నాకు జ్ఞాపకాలు ఉన్నాయి అంటే ఏమున్నాయి, నేనున్నాను నాకు జ్ఞాపకాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి కానీ నేను లేని అని ఎవడండి కదా. సో జ్ఞాపకాలకు కన్నా మునుముందే ఆ జ్ఞాపకము జ్ఞప్తి స్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఒక ఆయన ఉండాలి, ఆయనవి జ్ఞాపకాలు. అందుకని జ్ఞాపకాలు ఉన్నాయి కానీ వాటి ప్రొసెసర్ వాటి ఓనర్ ఎవడు లేడండి అని ఎవడు అనలేడు కదా. కాబట్టి జ్ఞాపకాల కన్నా ముందు ఆ జ్ఞాపకము తనవి అయిన వాడు ఉండాలి. సో జీవుడు అనగా జ్ఞాపకాలు తనవి అయినవాడు అని కదా మనం ఇక్కడ మనం కంక్లూడ్ చేయవలసింది. జ్ఞాపకం ఏర్పడాలి అంటే ముందు అనుభవం ఉండాలి, అనుభవం కన్నా ముందు ఎవరు ఉండాలి, అనుభవజ్ఞుడు ఉండాలి, ఎక్స్పీరియన్సర్ ఉండాలి. ఫర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ దేర్ మస్ట్ బి ఎక్స్పీరియన్సర్, వన్ హూ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు చూచావు, హీఈస్ ప్రయర్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ రిమంబరెన్సెస్. సో రిమంబరెన్సెస్ లేనప్పుడు కూడా అతను ఉండాలి, ఎందుకని హీఈస్ ప్రయర్ టు రిమంబరెన్సెస్ కాబట్టి. అతను ఉన్నాడు కాబట్టి అతను ఆశ్రయించి రిమంబరెన్సెస్ ఉన్నాయి, కానీ రిమంబరెన్సెస్ ఉన్నాడు కాబట్టి జీవుడు లేడు, జీవుడు ఉన్నాడు కాబట్టి రిమంబరెన్సెస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్సర్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాడు, అతన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి, ఎక్స్పీరియన్సర్ ఎక్కడ లేడండి అని ఎవరైనా ఖండించగలదా? ఇట్ డజంట్ ఫిట్ ఇన్ అట్ ఆల్. ఎక్స్పీరియన్సర్ కి ఎక్స్పీరియన్సర్ మునుముందుగా ఉంటే కదా ఎక్స్పీరియన్సెస్ అనేవి ప్రారంభమయ్యేది. అలాగే జ్ఞప్తి స్వరూపుడైన వాడు ఉంటే కదా జ్ఞాపకము అనేది ఉండేది. సో జ్ఞప్తి కన్నా ముందు ఎక్స్పీరియన్సెస్ కన్నా ముందు అనుభవజ్ఞుడి రూపంలో ఈ జీవుడికి సంబంధించిన ఒక ఒకనక సత్తా ఉంది అని మనం అనక తప్పదు కదమ్మా. ఎవరికి జ్ఞప్తి కలుగుతోందో ఎవరికి జ్ఞాపకం కలుగుతోందో అతను మన ముందే ఉండాలి కదా. జ్ఞప్తికి మునుముందే జ్ఞాపకములు తనవైన వాడు ఉన్నాడు చూచావు. సో జీవుడు అనగా జ్ఞాపకములు అంటానికి సరిపోదు, జ్ఞాపకములు ఎవరివో అతడు అనక తప్పదు. ఎందుకంటే జ్ఞాపకములు సంస్కారములు వాసనలు వీటిలో ఇవన్నీ కూడా అతి శ్రద్ధగా లోతుగా అధ్యయనం చేస్తే అవన్నీ శూన్య రూపాలు. కానీ జ్ఞాపకానికి ఎందుకండి ఎందుకండి ఒక విషయం జ్ఞాపకం ఉంది, బాల్యంలో ఒక విషయం జ్ఞాపకం వచ్చింది, ఆ జ్ఞాపకం ఎందుకు వచ్చింది అని వెతికితే జాగ్రత్తగా చూస్తే దానికేం రీజన్ ఏం లేదు. జస్ట్ లైక్ దట్ బాల్యంలో ఒక ఫ్రెండ్ కి సంబంధించిన ఒక ఆయనకు రోజు అనుభవాలు జ్ఞాపకం ఉంటాయి, సినిమాకి వెళ్తున్న అనుభవాలు, మిగతా అవన్నీ జ్ఞాపకం ఉండవు. అదొకటే ఎందుకున్నది జ్ఞాపకానికి వర్తమానానికి అంటే దానికి ఏం కారణం అంటే ఏం చెప్పలేము, అది శూన్య రూపం అనే చెప్పాలి. సో జ్ఞాపకం యొక్క వాస్తవ రూపం శూన్య రూపమే, శూన్యంలోంచే జ్ఞాపకం బయలుదేరుతుంది. కాబట్టి ఆ జ్ఞాపకములు అనే దానికి ఎక్కడ వస్తుత ఏ రూపము లేదు, అది శూన్య రూపం, శూన్య ఆకాశ రూపం. సృష్టిలు అనేవి జ్ఞాపకము యొక్క రూపాలే కాబట్టి జ్ఞాపకము ఏ విధంగా ఆకాశ రూపమో నిర్విషయ శూన్య రూపమో సృష్టిలు కూడా శూన్య రూపాలే. సృష్టిలు కూడా మనకు మన చేత ప్రతి జీవుని చేత సర్వదా ఇదివరకు ఇప్పుడు భవిష్యత్తులో కూడా దర్శించబడేటువంటి సృష్టిలన్నీ శూన్య రూపాలే. అంటే యాక్చువల్గా అక్కడేమి లేవు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞాపకములు ఉన్నా లేకున్నా సృష్టి ఎప్పుడు శూన్య రూపమే. ఇప్పుడు చూడండి స్వప్నంలో ఒక గొప్ప కలగన్నాం, ఆ కల యొక్క వాస్తవ రూపం ఏంటండి, అక్కడేం వస్తువులు లేవు విషయాలు ఏం లేవు, వాస్తవ రూపం చూస్తే అదంతా శూన్య రూపమే. అలాగే జాగ్రత్త కూడా ఈ విధంగా విషయాలు అనబడేవన్నీ కూడా నిర్విషయ రూపంలే, నిర్విషయత్వంలోంచి కదా విషయం బయలుదేరింది. థాట్లెస్నెస్ అనే ఒక స్టేట్ లోంచి కదా థాట్ వచ్చింది. సో థాట్లెస్నెస్ ఏ స్టేట్ అయితే ఉందో అదే థాట్ గా పరిణమిస్తుంది. సో థాట్ ఈజ్ ఈక్వల్ టు దట్ స్టేట్ ఆఫ్ థాట్లెస్నెస్ అని మీ చేత గమనించబడుగాక. కాబట్టి సృష్టిలు అనేవి వాస్తవానికి నిర్విషయ రూపంలే ఆత్మలాగా యథాత్మ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు లీలాదేవి అమ్మా బ్యూటిఫుల్, చాలా చక్కటి వివరణ ఇచ్చావమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నా భర్త ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ చిదాకాశంలో చూస్తున్నదంతా అతని యొక్క స్మృతి ప్లస్ ఊహ యొక్క తదనంతర కల్పన, వర్తమాన ఊహ యొక్క తదనంతర కల్పన, ఈ రెండు స్మృతి కల్పన ఈ రెండు కంబైన్ అయి ఆ రెండింటి యొక్క కాంబినేషన్ చేత జరించినటువంటి దృశ్యమానము విషయమే, దృశ్య విషయమే నా భర్త చిరాకాశంలో చూస్తున్నాడు. సో అతని స్మృతి ప్లస్ అతని వర్తమాన ఊహ రెండు కలిపి అతను అనుభవిస్తున్నటువంటి దృశ్య జగత్ అయింది అని నాకు అనిపిస్తుందమ్మా. అంతేకాదు ఇంకో విషయం కూడా నాకు అనిపిస్తోంది తల్లి జగద్గురు, అదేంటంటే నా భర్త ఏ జగత్తును అనుభవిస్తున్నాడో అదంతా శూన్యాకాశం. స్మృతి ఊహ ప్లస్ స్మృతి యొక్క ప్లస్ ఊహ రిమెంబరెన్స్ ప్లస్ అజంప్షన్ ఆర్ ప్రజంప్షన్ ఆర్ విజువలైజేషన్ యొక్క కాంబినేషన్ మాత్రమే. ఏ విధంగా నా భర్త పద్ముడు అనుభవిస్తున్నది స్మృతి ప్లస్ ఊహ యొక్క కాంబినేషనే అయినట్లే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ దృశ్య జగత్తు కూడా స్మృతి ప్లస్ ఊహ యొక్క తదనంతర కల్పన మాత్రమే. అంటే ఇదంతా ఈ రాజ్యాలు ఈ సంపదలు నా భర్తతో నాకున్న సంబంధాలు అనుభవాలు నా ఆశ నిరాశ పేరాశ నా వేదన ఇవన్నీ ఉన్నాయి చూసావు, ఇవన్నీ కేవలం ఊహ మాత్రంలే సంకల్ప రూపంలే, అంతకు మించి జగత్తులో ఏమీ లేదు అని నాకు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు నీ వాక్యాలు విన్న తర్వాత అనలైజ్ చేసిన తర్వాత నాకు విధంగా అనిపిస్తుంది అమ్మాయి రైట్ అమ్మా. ఇప్పుడు సరస్వతి దేవి అంటుంది, యస్ యు ఆర్ నౌ కమింగ్ టు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఈ దృశ్యం విషయంలో ఏ విధంగా సమన్వయించుకోవాలి అనే విషయంలో నువ్వు ఇప్పుడు సరి అయిన పాయింట్ కు వస్తున్నావమ్మా. లీలాదేవి చిరాకాశంలో ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇక్కడ జగత్తు, నీ భర్త పద్ముడు చూస్తున్నటువంటి చిరాకాశంలో చూస్తున్నటువంటి ఆయన ఆయనకు సంబంధించిన జగత్తు, ఈ రెండు కూడా నిర్విషయంలే ఊహ మాత్రంలే భావన మాత్రంలే. ఇప్పుడు నేను ఊహలో ఒక అందమైన స్త్రీ, ఆ స్త్రీ యొక్క ముఖ కవళికలు ఊహించాను అనుకోండి, వాస్తవానికి ఉన్నాయా లేవు? మరి అవన్నీ ఊహలో అనుభవం అవుతాయి. అనుభవం అయినవి ఏమిటి? వాస్తవానికి ఆ అనుభవాలన్నీ కూడా శూన్యంలోంచి నిర్విషయంలోంచి వచ్చినవే కాబట్టి అవన్నీ కూడా నిర్విషయాలే. కాబట్టి లీలాదేవి ఈ వర్తమాన సృష్టి ఉన్నట్లే సత్తులాగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా వాస్తవానికి లేదు, అవాస్తవం ఊహ మాత్రం. నహి కించిత్ నతు సత్యమిహ అన్నవపి అని ఇంకొకటి చెప్పినట్టుగా ఇక్కడ అణువంత సత్యమైనా లేదు, ఇదంతా కేవలం ఊహ మాత్రం చేత పొందబడుచున్నది. అసత్తు అసత్తు అంటే వాస్తవానికి లేదు, ఒకడు ఒకనొక భావనతో చూచాడు, ఆ భావన జన్మించది, ఆ భావనను ఆస్వాదిస్తూ అదిగా ప్రాప్తిస్తున్నది, భావనానుసారంగా ఆ జీవుడికి ఆ దృశ్యం ప్రాప్తిస్తుంది. ఈ జగత్ అంతా కూడా కేవలం ఊహ మాత్రమే అని ఇప్పుడు నాకు అనిపిస్తుందమ్మా. సరస్వతి ఎస్, ఈ చిరాకాశంలో అది ఇది కూడా ఊహ మాత్రమే భావన మాత్రమే అని గమనించు లీలాదేవి. నీవు చూస్తున్న ఈ జగత్తు, నీ భర్త చిదాకాశంలో చూస్తున్నది ఊహ మాత్రమే, సంకల్ప మాత్రమే, భావన మాత్రమే అని గమనించు. ఇప్పుడు మనిద్దరిలో మధ్యలో జరుగుతున్న వ్యవహారం కూడా నీ యొక్క నా యొక్క భావన చమత్కారమే. ఈ కనపడే సృష్టి ఉన్నట్లే అనిపించినా వాస్తవానికి లేదు. ఈ జగత్తు ఉన్నట్లే ఉంటూ వాస్తవానికి లేదు అనే విషయం మేము జ్ఞాన దృష్టితో సర్వదా గమనిస్తూనే ఉన్నామమ్మా. ఇందులో ఎటువంటి అనుమానం చెందవలసిన అవసరం లేదు, ఈ జగత్తు స్వప్న సదృశ్యమే. అప్పుడు లీలాదేవి అడుగుతుంది, మా శూన్యాకాశంలోంచి, ఆకాశం నిర్విషయం శూన్యం, అటువంటి చిదాకాశంలోంచి నా భర్త యొక్క భ్రమాత్మకమైన దృశ్య జగత్ అనుభవం, అనగా నా భర్త ఎక్కడ వేంచేసి ఉన్నాడో అక్కడి భ్రమాత్మక సృష్టి భ్రమచేత పరిణమిల్లుతున్నది. అట్లాగే వర్తమానంలో మనం చూస్తున్నది కూడా భ్రమచేతే పరిణమిల్లుతోంది అని నేను అర్థం చేసుకుంటున్నానమ్మా. అయితే ఏ ప్రాసెస్ ద్వారా ఒక జ్ఞప్తిలోంచి ఇంకో జ్ఞప్తి, ఒక జన్మలో కొన్ని అనుభవాలు సంబంధాలు అవి అక్కడ వదిలేసి మరొక జన్మ తీసుకుంటారు, అప్పుడు ఆ జన్మలో వేరైన సంబంధాలు, వేరైన అనుబంధాలు, వేరైన వ్యవహారాలు, అంతకుముందు స్వప్నంలో రిలేషన్షిప్స్ ఇక్కడికి వచ్చాయా రాలా, మళ్ళా ఇక్కడ వర్తమానంలో మరికొన్ని రిలేషన్షిప్స్ వెంటనే ఉంటున్నాయి, మరికొన్ని స్మృతులు వెంటనే కదా. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అమ్మా, ఒక సృష్టిలోంచి ఇంకో సృష్టిలోకి ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది, ఒక దేహంలోంచి ఇంకో దేహంలాగా ఏ విధంగా జరుగుతుంది, వాట్ ఈస్ ది సీక్వెన్స్? శూన్యాకాశంలోంచి నా భర్త అనుభవిస్తున్నటువంటి దృశ్య జగత్తు, అతని యొక్క దృశ్య జగత్ అనుభవం ఎట్లా బయలువెడలుతోంది, భ్రమాత్మకమైన ఈ సృష్టి అంతా భ్రమాత్మకమైన కదా, అటువంటి భ్రమాత్మకమైన సృష్టి ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఈ విషయం నాకు చెప్పండి స్వామి, చెప్పండి మాత. అప్పుడు సరస్వతీదేవి, ఓహో నీ ప్రశ్న ఇదా, పూర్వ స్మృతి నుండి స్వప్న భ్రమలాగా వర్తమాన సృష్టి తన అనుభవం ఎట్లా ఏర్పడుతోంది అని కదా, ఇది తెలుసుకోవాలనుకుంటున్నావా, ఇత పూర్వపు స్మృతిలోంచి వర్తమాన స్మృతి రేంజ్ లోకి ఎలా ఈ జీవుడు వస్తున్నాడు, స్మృతికి ముందే జీవుడు ఉన్నాడు అని మొట్టమొదటి అనుకున్నాం కదా, అతను ఏ రూపంలో ఉన్నాడు, శుద్ధ చైతన్య స్వరూపుడై ఉన్నాడు, అతను స్మృతులను ఆహ్వానించగలడు, ఈ కెన్ ఆపరేట్ రిమెంబరెన్సెస్ ఆర్ నాన్ రిమెంబరెన్సెస్, అది కదా ఈ జీవుడు యొక్క స్వస్వరూపం. పూర్వ స్మృతిలోంచి స్వప్న భ్రమలాగా వర్తమాన సృష్టి తన అనుభవం ఎట్లా ఏర్పడుతుంది, వర్తమానం నుంచి భవిష్యత్ దృశ్య అనుభవం ఎలా ఏర్పడుతుంది, ఈ సీక్వెన్స్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలని ఉందమ్మా. అలాగా తెలుసుకోవాలనుందా, పూర్వ స్మృతి నుంచి స్వప్న భ్రమలాగా ఈ సృష్టి ఎలా తెలియబడుతోంది జీవుడికి, ద్రష్టకు అనే విషయం వివరిస్తున్నాను, శ్రద్ధగా విను అని సరస్వతీదేవి చెప్పడం కొనసాగిస్తున్నారు. అమ్మా లీలాదేవి బిడ్డ ప్రియ భక్తురాల, ఒకనక చిదాకాశంలో ఒకనక మారుమూల గాజుగోతో కప్పబడినటువంటి ఒక గ్లాస్ లాగా ఒకనక సంసార మండపం ఉందమ్మా. జాగ్రత్తగా ఈ కథ చెప్తాను, ఈ సందర్భం చెప్తాను. ఒక సృష్టిలోంచి జీవుడు మరొక సృష్టిలోకి ఎలా ప్రవేశిస్తున్నాడు, వారి సీక్వెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ అన్నదాన్ని సమాధానం చెప్తున్నాను. మరలా చెప్తున్నాను, చిదాకాశంలో ఒకనక కార్నర్ లో ఒక చిన్న గాజు ముక్క గాజు పలకలాగా ఒకనక సంసార మండపం ఉంది. ఆ సంసార మండపంలో లోకపాలకులు నివసిస్తున్నారు. ఆ మండపంలో స్తంభాలకు దేవతా స్త్రీల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. దేవతా స్త్రీలు ఉన్నారు, అంటే ఒకనక సృష్టి ఉందన్నమాట. ఆ సృష్టిలో మేరు పర్వతం ఉంది, లోక పాలకులు ఉన్నారు, వాయురు యమోగ్ని ఇటువంటి లోకపాలకులందరూ ఉన్నారు. ఆ భవనానికి దేవతా స్త్రీలు రూపాలు బొమ్మలుగా చెక్కబడి ఉన్నాయి. ఆ సృష్టిలో సూర్యుడు ఒక దీపం లాంటివాడు, పర్వతాల మీద గడ్డి మొక్కలు వంచుతున్నట్టుగా ఆ సృష్టిలో ఆ బ్రహ్మాండంలో జీవులు పుడుతున్నారు, మరణిస్తున్నారు. అటువంటి ఆ సృష్టిలో ఒకనక మారుమూల ఒకనక పర్వత ప్రాంతంలో ఒక గ్రామం ఉందమ్మా. ఆ గ్రామం పేరు గిరి గ్రామం. అక్కడ ఒక వృద్ధుడు, వృద్ధ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయనకి చాలా మంది సంతానం. ఆ సృష్టిలో ఈ జీవుడు చూచావా, వాళ్ళు తాముకు తామే ఒక గూడు కట్టుకుని ఆ గూడులో తమే చిక్కుకుని బాధలను అనుభవిస్తున్నట్టుగా ఆ సృష్టికి ఆకాశమే పైన ఉన్నటువంటి బురుజ. అక్కడ గ్రామంలో ఈ ఒకనక వృద్ధ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడుగా అని చెప్పా కదా. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు విత్త వేష వయస్కర్మ విద్యా విభవ చేష్టితై వశిష్ఠస్యైవ సదృశో నతు వాసిష్ఠ చేష్టిత. అటువంటి బ్రహ్మాండంలో కలిగిన ఒకనక చోట ఉన్నటువంటి ఒక భూమండలంలో ఒకనక గ్రామంలో ఆ బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అని చెప్పాను కదమ్మా, బిడ్డా వింటున్నావు కదా. ఆ బ్రాహ్మణుడి పేరు వశిష్ఠ మహర్షి, వశిష్ఠుడు. అయితే ఆ బ్రాహ్మణుడు విత్తము వయస్సు విద్యా వైభవం ఇటువంటి వాటిలో వశిష్ఠుని వలే ఉన్నాడు, కాని ఈ వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ గురువు అయినటువంటి వశిష్ఠుడు కాదమ్మా. ఆ వశిష్ఠ మహర్షి వేరు, ఇతని పేరు వశిష్ఠుడు, ఈ బ్రాహ్మణుడి పేరు. అంతేకాదు అతని భార్య పేరు కూడా మన బ్రహ్మర్షి వశిష్ఠుని భార్య లాగానే అరుంధతి. సో ఆ వృద్ధ బ్రాహ్మణుడి పేరు వశిష్ఠుడు, ఆయన భార్య పేరు అరుంధతి. అయితే అరుంధతి ఏమో, వశిష్ఠ మహర్షి యొక్క భార్య అరుంధతి ఏమో పూర్ణ ముక్తురాలు, జీవన్ముక్తురాలు. ఇక ఇప్పుడు ఇక్కడ చూసిన అరుంధతి ఉన్న గిరిగ్రామంలో ఈ వశిష్ఠ అరుంధతి దంపతులలో అరుంధతి ఆ విధంగా మోక్ష స్వరూపిణి కాదు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. వశిష్ఠ మహర్షి అరుంధతి లాగా ఇతని పేరు కూడా వశిష్ఠుడు, ఆ భార్య పేరు అరుంధతి అయినప్పటికీ ఆ జీవన్ వారిద్దరిలో వశిష్ఠ మహర్షి అరుంధతి జగన్మాతల యొక్క మధ్యలో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి జీవన్ ముక్తిత్వం వీళ్ళకి లేదు. ఆ గిరిగ్రామంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు అరుంధతి వశిష్ఠుడు, ఆయన భార్య అరుంధతి ఒకనక బ్రాహ్మణ గృహంలో నివసిస్తూ ఉండేవాడు. ఆమె అరుంధతి ఉంది చూసావు, చక్కగా చాలా మృదుమధురంగా ఉండేది, ఎప్పుడు చిరునవ్వుతో ఉండేది. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు కూడా తన భార్య పట్ల ఎంతో ప్రేమరసాన్ని కలిగి ఉండేవాడు. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడి మొత్తం సంసారం అంతా చూస్తే భార్యే, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఒకనొక రోజు ఏమైందంటే, లీలావతి వింటున్నావు కదా, లీలాదేవి నేను చెప్తున్న కథను, ఆ వశిష్ఠ నామధేయ బ్రాహ్మణుడు ఒకనొక రోజు ఇంట్లోంచి బయలుదేరాడు తోసక సాయంకాలం సమయం. వెళ్లి ఆ గిరిగ్రామం పక్కనే కలిగినటువంటి ఒక కొండ మీద ఒక ఎత్తైన ప్రదేశంలో పైన కూర్చుని ప్రకృతినంతా దృశ్యాన్నంతా ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు ఏమైంది, ఒకనొక మహారాజు ఆ యొక్క బాటలో తన సైనికాధికారులు తదితర వందిమాగదులు గుర్రాలు ఇవన్నీ వెంట వస్తూ ఉండగా వేటకై అటు ముందు నుంచి వెళ్తున్నాడు. ఆ సైన్యం పెద్ద ఘోష చేస్తోంది, పెద్ద సౌండ్స్ చేస్తోంది. చక్కటి రథం మీద ఎక్కి ఆ రాజుగారు అలా ఠీవిగా వెళ్తూ ఉన్నారు. ఏనుగులు అంబారీలు ఆ రాజుగారి రథాన్ని అనుసరించి వస్తున్నాయి. సైనికుల కోలాహలంతో వెనక నుంచి వెంట వస్తున్నటువంటి సైనికుల కోలాహలం వల్ల ఆ ప్రాంతం అంతా అప్పటిదాకా ప్రశాంతంగా ఉండి ఇప్పుడు అనేక సౌండ్స్ తో నిండి పరిడవెళ్ళుతోంది. అటువంటి బ్రాహ్మణుడు మన వశిష్ఠుడు కొండ మీద కూర్చుని ఒక రాజు మీద కూర్చుని ఆ రాజును చూచాడు. ఆ రాజు యొక్క వైభవాన్ని అతని యొక్క సైనికులు వందిమాగధులు సంపద అనేక మనులతో కూడిన రథము దాని మీద హాయిగా ప్రయాణించడం ఇదంతా గమనించి ఏమనుకున్నాడంటే, అహో అనురమ్యాన్నుపద సర్వసౌభాగ్య భాషిత. ఈ రాజు అనే స్టేజ్ ఎంత గొప్పది, సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, మనోహరం కదా. రాజు యొక్క లైఫ్ స్టైల్ ఎంత మనోహరం. ఆ ఏనుగులు, ఆ సైనికులు, వర్ధిమాదులు పొగట్టం, ఆ అందమైనటువంటి రథంలో బంగారం బంగారం చేత తయారు చేయ బంగారపు పొర చేత తయారు చేయబడినటువంటి రథంలో ప్రయాణించడం, ఎందుకుండా రథ సారథి ఆ గుర్రాలు తోలుతూ ఉండటం, పక్క వాళ్ళు రాజుగారిని పొగుడుతూ ఉండటం, ఆహా అయితే రాజవాలయ పదాతిరథ్యస్వ పతాకాశ్చత్ర చామరై. ఆ ఈ రాజత్వము ఎంత మనోహరం. నేను ఎప్పుడు ఇతని వలె రాజునై ఈ ఏనుగులు, గుర్రాలు, వీటన్ని రథాలు, వెనకాల సైనికులు, మంచి గొడుగులు, పతాకాలు, చామరలు, ఇలా ఎప్పుడు నేను రాజుని ఎంజాయ్ చేస్తాను. ఎప్పటికి నేను అనేక మంది స్త్రీలతో రతిని అనుభవిస్తూ రాజరిక ఆ రాజత్వాన్ని అనుభవిస్తాను. ఎప్పుడు రాజుగా ప్రపంచం అంతా నా గురించి చెప్పుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటుందో, ఆ ఎప్పుడు నేను అటువంటి స్థితి సంపాదించాలి, ఇటువంటి వస్తే బాగుండు కదా, ఇలా వృద్ధ బ్రాహ్మణుడిగా ఉండాను మనకు వస్తుందా, ఆ రాజుగారి లాగా ఉంటే ఎంత గొప్ప, అలా ఎప్పటికైనా నేను ఉండగలుగుతానా అని అనుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా కాసేపు అనుకున్నాడండి, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యావందనాలు ముగించుకున్నాడు. ముగించుకుని ఆ రోజు శుభ్రంగా భోజనం చేశాడు. ఆ ఊహ అతనికి అలాగే ఉంది, నేను రాజుగా ఆ రథంలో కనుక వేయించేసి ఉంటే, సైనికులందరూ సేవకులందరూ నా వెంట వస్తూ ఉంటే ఎంత రాయలు, ఎంత గొప్ప, ఎంత దర్జా అని అనుకుంటూ అనుకుంటూ పడుకున్నాడండి. ఆ మన్నాడు మళ్ళా వెళ్ళే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా కొండా స్థానాన్ని, కొండ ఎత్తైన ప్రదేశాన్ని ప్రదర్శింపై ఆశీనుడయ్యాడు. ఆ బాట వైపు చూశాడు. ఇవాళ రాజు వగైరా లేరు, కానీ మహారాజు ఆయన రథంలో వెళ్ళటం, వెంట వర్ధిమాగదరు సైనికులు, ఆ వైభవం అవన్నీ ఎదురుకుండా ఉన్నట్టే గుర్తు చేసుకున్నాడు. ఈ విధంగా రోజు కూడా ఆ రాజరికం, నేను రాజునైతే ఎంత బాగుండు అన్నటువంటి భావన నెమరవేస్తూ రోజు గడపడం గడపసాగాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు కాస్త ఇంకా వృద్ధుడయ్యాడు, చాలా ముసలివాడయ్యాడు. ఒకనొక రోజు ముదుమి చేత తన శరీరాన్ని ఛేదించడం జరిగింది, అనగా వృద్ధ బ్రాహ్మణుడు మరణించాడు. మహాపతివ్రత అయినటువంటి ఆయన భార్య అరుంధతి తన భర్త మరణించాడు అనే వార్త విని అతను ఆశ్రయించింది, అతను అనుసరించింది. అయితే ఎలా అనుసరించగలిగింది అన్నదానికి నీకు ఒక కారణం చెప్తాను. ఆ అరుంధతి ఏం చేసిందంటే, తన భర్త జీవించి ఉన్నప్పుడు, వృద్ధుడైనప్పుడు ఇలాగానే నా భర్త మరణిస్తారేమో, ఈయన పోగొట్టుకుంటానేమో, ఏమాత్రం పోగొట్టుకోకూడదు అని భావించడం ప్రారంభించేది. ఎప్పుడు? తన భర్త జీవించి ఉండగా, వశిష్ఠుడు జీవించి ఉండగా. ఆ ఉద్దేశంతో నా భర్తని నేను ఎప్పుడు వెంటనంటే ఉండాలి, ఆయన నా వెంటే ఉండాలి అనే ఆశయంతో, అనే కోరికతో నన్ను ఆరాధించడం ప్రారంభించిందమ్మా. అప్పుడు నేను ఆ స్త్రీకి ప్రత్యక్షం అయ్యాను, ఆ అరుంధతికి ప్రత్యక్షం అయ్యాను. అప్పుడు అరుంధతి ఏమడిగిందంటే, నన్ను దేవి నీకు నమస్కరిస్తున్నాను, నా భర్త మరణించిన అతని జీవుడు నా గృహంలోనే ఉండాలి కానీ బయటికి వెళ్ళకూడదు, ఇది వరంగా ఇవ్వమ్మా అన్నాను అని అడిగింది నన్ను. అప్పుడు ఈ బ్రాహ్మణుడు మరణించినప్పుడు నేను వచ్చిన వరానికి అనుసరించి అతని జీవ చైతన్యం ఆ బ్రాహ్మణ గృహం మధ్యలో గల ఒక గదిలోనే ఉండిపోయింది. అతని జీవ చైతన్యం ఆ గృహంలోనే, ఆ గదిలోనే ఉంటూ మళ్ళా పూర్వ సంస్కారాల చేత, పూర్వ వాసనాబలం చేత ఆ గృహంలోనే అనేక అనుభవాలు పొందడం ప్రారంభించి ఎవరు ఆ వశిష్ఠుడి జీవాత్మ ఎప్పుడు మరణించిన తర్వాత ఈ విధంగా ఆ వశిష్ఠుడు అనే బ్రాహ్మడు మరణించిన తర్వాత అతని జీవ చైతన్యం పూర్వ వాసనల ప్రభావం చేత ఆ బ్రాహ్మణ గృహాకాశంలోనే ఉండి అనేక అనుభూతులు అనుభవాలు పొందడం కొనసాగిస్తున్నదయ్యా అతని జీవాత్మ. ఆ తర్వాత అలా అనుభవిస్తూ ఉండగా ఏం జరిగింది మనం తర్వాత మును ముందు చెప్పుకోబోతున్నాం. ఏతత్ సర్వం సర్వేశ్వర పాదారవిందార్పణమస్తు.